ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు కార్యక్రమ శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో సేంద్రియ వ్యవసాయం ద్వారా, జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా సస్యరక్షణ చర్యలు ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. దీనిని వ్యవసాయ కళాశాల రాజేంద్రనగర్ విద్యార్థులమైన మేము సంభాషణ ద్వారా ప్రదర్శిస్తున్నాము. ఈ సంభాషణలో మహిళా రైతుగా లచ్చక, సైదులు అనే రైతుగా శ్రీనివాస్, సీతక్క అనే మహిళా రైతుగా సువర్ణ, వ్యవసాయ విస్తరణాధికారిగా రెహమాన్, శాస్త్రవేత్తగా ప్రదీప్ పాత్రధారులుగా పాల్గొన్నారు.
ఒక గ్రామం, గట్టుపల్లి జిల్లా చండూరు మండలం. ఒక రైతు తన పొలంలో దిగాలుగా కూర్చుంటే తన పక్క పొలం రైతుల మధ్య జరిగిన సంభాషణ ఇది.
ఏమైంది రామన్నా, దిగాలుగా ఉన్నావు?
ఏముంది లచ్చక్క, ఈసారి కూడా పెద్దగా దిగుబడి వచ్చేటట్టుగా కనిపిస్తలేదు. ఎన్ని మందులు చల్లినా పురుగులు చస్తలేవు, ఎన్ని ఎరువులు వేసినా పైరు దుబ్బచేయకపాయే. పైగా నేల నుంచి బుడగలు వస్తున్నాయి, ఏం చేయాలో పాలుపోతలేదు.
అయ్యో, నీ పంట పొలాలే కాదు రామన్నా, మన సైదులు పొలం కూడా మొన్నటిదాకా ఇట్లాగే ఉన్నది. ఏమాయో ఏమో, ఈసారి పంట బాగా వచ్చింది, నీవోసారి పోయి కలిసి రావచ్చుగా రామన్నా. అయ్యో ఆగు రామన్నా, ఇందాకనే సైదన్న పొలం నుండి వస్తున్నా, అక్కడ సైదులు లేడు, మన గ్రామ పంచాయతీ దగ్గర ఏఇఓ సారుతో మాట్లాడుతుండు. పోదాం పద రామన్నా, మనం కూడా వెళ్ళి ఓ పార్ మాట్లాడుకుందాం.
గ్రామ పంచాయతీ దగ్గరికి వెళ్లిన తర్వాత ఏఇఓతో జరిగిన సంభాషణ.
సారు, ఈసారి పంట మంచి దిగుబడి వచ్చింది పోయిన సంవత్సరం కన్నా. దానికి కారణం మీరు చెప్పిన మెలకువలే.
మీరు ఎక్కువ ఎరువులు డిఏపి యూరియా వాడడం వల్లనే పెట్టుబడి పెరిగి ఆదాయం తగ్గుతుంది. అయితే దానికి ఎంత అవసరం ఉందో చూసి దానికి తగ్గట్టు వేసుకోవాలి.
సారు, నా పొలం సైదులు పక్క పొలమే, నా పొలానికి ఓసారి వచ్చి చూడండి. నేను వరి పంట వేశాను, దానికి చీడపీడలు బాగా ఉన్నాయి.
సారు, నా పొలానికి కూడా జరరండి, నా పొలంలో కూడా అదే సమస్య. లచ్చక్క చెప్పినట్టు చీడపీడలు బాగా ఉన్నాయి.
మన ఊరిలో చాలా మంది రైతులకు ఇలాంటి సమస్యలే ఉన్నాయి కదా, దాని గురించి రేపే మన గ్రామ పంచాయతీ దగ్గరికి శాస్త్రవేత్తలు వస్తున్నారు. మీ సమస్యలు అక్కడే చెప్పండి, సరేనా? అదేవిధంగా దండోరా వేయించండి. మరి అందరూ చాలా పెద్ద ఎత్తున హాజరు కావాలి.
మన గ్రామంలో రేపు సేంద్రియ వ్యవసాయం, జీవ నియంత్రణ పద్ధతుల మెలకువల గురించి చెప్పడానికి శాస్త్రవేత్తలు వచ్చేస్తున్నారహో. మీరందరూ వచ్చి మీ సమస్యలు అడిగి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము.
ఇప్పుడు మీటింగ్ కి వచ్చిన శాస్త్రవేత్త మరి రైతులకు జరిగే సంభాషణ.
ఏమయ్యా, మీ గ్రామాల్లో ఏ పంటలు వేస్తారు? అవును, మీరు భూమి పరీక్ష చేయించారా? అదే విధంగా మీ ఊరిలోని పొలాలకు ఏ పంటలు అనుకూలమో మీకు తెలుసా?
సారు, మా ఊర్లో ముగ్గురమే భూమి పరీక్ష చేయించుకున్నాము, ఇంకెవ్వరూ చేయించుకోలేదు. అట్లాగే మా ఊర్లో అయితే ముఖ్యంగా వరి, ఆముదం, పత్తి, కూరగాయలు వేస్తాము.
సారు, నాది చౌడు పొలం, నేను ఏ పంట వేసినా దిగుబడి రాదు. ఇప్పుడైతే వరి పంట వేసుకున్నా.
ఓ, మీ ఊర్లో చౌడు పొలాలు కూడా ఉన్నాయా? అయితే మీరు చేయాల్సింది ఏంటంటే చౌడు భూముల్లో పచ్చి రొట్టె ఎరువులను వాడుకోవాలి. అయితే దానికోసం జీలుగా, పెసరు లాంటి పంటలు ఉంటాయి కదా, వాటిని పూత వచ్చే సమయంలోనే పంటను కోసి బాగా పొలంలో కలియదున్నుకోవాలి. దీని ద్వారా పంట దిగుబడిని పెంచుకోవచ్చు. ఆగాగు, అందరికీ అవకాశం ఇస్తున్నాను, ఒకరి తర్వాత ఒకరు సమస్య చెప్పండి. ఇప్పుడు చెప్పు, నీకు ఇంతకు ముందు ఏమో సమస్య చెప్తున్నావు కదా.
నేను పత్తి పంట వేశాను, అయితే నా పంట పొలంలో ఆకులను మొత్తం తినేస్తున్నాయి. అదేవిధంగా రసం పీల్చే పురుగులు ఎక్కువ వచ్చినట్లుంది. ఎన్ని మందులు కొట్టినా నయమైతలేదు.
మీరు చేస్తున్న తప్పేంటంటే పురుగులు కనపడగానే మందులు కొనుక్కొచ్చి స్ప్రే చేస్తారు. అట్లా మళ్ళీ మళ్ళీ మందు కొట్టడం వల్ల వేరు వేరు పురుగులు ఆశిస్తాయి. అందుకు ఏం చేయాలంటే జీవ నియంత్రణ పద్ధతులు ద్వారా పురుగుని అరికట్టవచ్చు. అయితే డెల్టా ట్రాప్స్ వాడాలి. అదేవిధంగా పొలం చుట్టూ జొన్న మొక్కజొన్న పంటలు వేసుకోవడం వల్ల మీ పంటకు రక్షణ కలిగిస్తుంది. అలాగే గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించడానికి ఎన్పీవీ ద్రావకాన్ని వాడుకోవచ్చు. శనగపచ్చ పురుగుకి క్రైసోపెర్లా కార్నియా విడుదల చేయాలి. ఇంకా ఏమైనా సమస్యలున్నాయా
సార్? వరి నారిమడులో రసాయన ఎరువులు కాకుండా ఏ సేంద్రీయ ఎరువులు వాడితే అధిక దిగుబడి వస్తుంది?
నారుమడిని సాధారణ పద్ధతి లాగానే తయారు చేయాలి. కాకపోతే నేల ఆరోగ్యం పెంచడానికి సేంద్రీయ ఎరువులైన పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్ 2 గుంటల నారుమడికి 200 కిలోలు వేసుకోవాలి.
సార్, సేంద్రీయ ఎరువుల్లో విత్తన మోతాదు మరియు విత్తన శుద్ధి గురించి వివరించగలరు?
విత్తన శుద్ధికి అజోస్పైరేలం లేదా సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్ 10 గ్రాములను కిలో విత్తనానికి కలిపి 16 నుండి 24 గంటలు నానబెట్టి 24 గంటల నుండి 36 గంటలు మండెకట్టి ముక్కు పగిలిన విత్తనాలను నారుమడిలో చెల్లాలి.
సార్, నారుమడిలో ఆశించే పురుగు నివారణకు ఏమేమి పిచికారీ చేయాలి?
నారుమడిలో ఆశించే తొలిదశ పురుగుల నివారణకు 1500 ppm వేప సంబంధిత మందును 5 ml నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.
సార్, సేంద్రీయ వరి ప్రధాన పొలంలో పురుగులు తెగుళ్ల నివారణకు ఏ జీవ నియంత్రణ పద్ధతులు వాడాలి?
ప్రధాన పొలంలో తొలిదశ పురుగుల నివారణకు 1500 ppm వేప సంబంధిత మందును 5 ml నీటిని కలిపి నాటిన 20 మరియు 40 రోజులకు పిచికారీ చేయాలి. తెగుళ్ల ఉధృతి తగ్గించడానికి సూడోమనాస్ 10 గ్రాములను కిలో విత్తనానికి చొప్పున వేప చెక్క లేదా కానుగ చెక్కతో పట్టించాలి. లేదా 10 గ్రాములను లీటర్ నీటికి కలిపి దుబ్బ కట్టే దశ నుండి 2-3 సార్లు పిచికారీ చేయాలి.
సార్, వరిలో అగ్గి తెగులు మరియు పొట్టకూళ్ళు తెగుళ్ల నియంత్రణకు ఏం చేయాలి?
దీని నియంత్రణకు సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్ అనే బ్యాక్టీరియాను 8 నుండి 10 గ్రాముల నీటికి చొప్పున కలిపి పిల్లక దశ నుండి 15 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయడం లేదా వేప చెక్కతో పాటు సూడోమోనాస్ 10 గ్రాములను కిలో చెక్కకు చొప్పున కలిపి వృద్ధి చేసి వాడినట్లయితే వరిలో అగ్గి తెగులు నియంత్రణ సాధ్యమవుతుంది.
సారో నమస్తే. నేను వరి పంట వేశాను. అయితే ఆ పంటకు కాండం తొలచు పురుగు బాగొచ్చింది. అలాగే ఆముదం పంట కూడా వేస్తే అందులో అయితే ఆకుల మీద గుండ్రని రంధ్రాలు అయినాయి. మళ్ళీ ఆకులన్నీ జల్లెడ మాదిరిగా మారిపోయాయి. ఎన్ని మందులు కొట్టినా తగ్గుతలేదు.
మీరు చేయాల్సింది మొదటిగా వరి పంటకు నర్సరీ మడుల్లో నాటుకు 2-3 రోజుల ముందు ఆకు చివర్లను తుంచివేయాలి. అలాగే కాండం తొలచు పురుగులకు ట్రైకోగ్రమ్మా కార్డులను ఆకుల కింది భాగాన అమర్చివేయాలి. అయితే ఆముదం పంట ఆకులు జల్లెడగా అవుతుందన్నారు కదా, దీనికి వేప నూనె మరియు పక్షిస్థావరాలు అమర్చుకోవాలి.
సార్, సేంద్రీయ వ్యవసాయంలో రసాయనాలు వాడకుండా అధిక దిగుబడులు రావాలంటే ఏం చేయాలి?
స్వాతంత్రం వచ్చాక పూర్వం రైతులు రసాయన ఎరువులు యూరియా డిఏపీ ఎంఓపి తక్కువ మోతాదుల్లో వాడడం జరిగింది. ఇప్పుడు మనం చేయాల్సింది కొత్తగా ఏంటంటే సేంద్రీయ ఎరువులతో పాటు జీవ నియంత్రణ పద్ధతులు పాటించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిని పొందవచ్చు.
సారు, మీరు ఇప్పటిదాకా జీవ నియంత్రణ పద్ధతుల గురించి చెప్పారు కదా, మరి వాటిని ఎట్లా వాడాలి, అవి ఎక్కడ దొరుకుతాయి, ఎకరానికి ఎంత మోతాదులో వాడాలో చెప్పండి సార్.
మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. మీకు ఈ ట్రైకోగ్రమ్మా కార్డులు, క్రైసోపెర్లా కార్నియా ఇవన్నీ హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని జీవ నియంత్రణ ప్రయోగశాలలో మరియు జిల్లాలో గల వ్యవసాయ శాఖ వారి జీవ నియంత్రణ ప్రయోగశాలలో ఇవన్నీ మీకు అందుబాటులో దొరుకుతాయి.
సార్, ఈ ట్రైకో కార్డులను ఎలా ఉపయోగించాలి మరి?
వరి చేనులో కాండం తొలుచు పురుగునకు అరికట్టడానికి ఆకి క్రింద భాగాన వీటిని వ్రేలాడదీయాలి. అలాగే ఈ కార్డులో అమర్చిన గుడ్ల నుంచి వచ్చిన మిత్ర పురుగులు చేనులో ఉన్న శత్రు పురుగులను తినేస్తుంది.
సార్, అలాగే ఇప్పటిదాకా ఆమ్దం పంటలో నామాల పురుగు నివారణకు వేప కషాయం వాడమంటిరి కదా, మరి దాన్ని ఎలా తయారు చేసుకోవాలి చెప్పండి. అది దొరుకుతుందా సార్? మరి అది మేము ఏమన్నా తయారు చేసుకోవచ్చా?
ఎందుకు దొరకదు, పాతకాలంలో వేపకాషాయం బాగా వాడేవారు కదా మనమందరము విన్నాం. వేపగింజలను తీసుకుని వాటిని పొడిగా చేసి 1 కిలో పొడిని పల్చని గుడ్డ సంచిలో వేసి మూత కట్టాలి. 20 లీటర్ల నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఇలా నానబెట్టిన సంచిని వీలైనన్నిసార్లు గట్టిగా పిండాలి. అలా చేయడం వలన పొడిలో ఉన్న అజాడిరెక్టిన్ మూల పదార్థం కషాయంలోకి బాగా వస్తుంది. పూర్తిగా పిండిన తరువాత పిప్పి కలిగిన సంచిని పారవేయాలి. ఈ విధంగా 5% వేప కషాయం తయారవుతుంది. ఈ ద్రావకాన్ని 20 గ్రాముల సబ్బు పిండిని కలిపి బాగా కరిగించాలి. ఈ కలిపిన కషాయాన్ని పల్చని గుడ్డు ద్వారా వడపోయాలి. ఇలా చేయకపోతే కషాయంలో ఉండిపోయిన పదార్థాలు ట్రేయర్ నాజిల్లో చిక్కుకొని పిచికారీకి ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే NPV ద్రావకాన్ని ద్వారా పొగాకు లద్దె పురుగుని నివారించుకోవచ్చు. ఈ విధంగా అవసరమైనంత ద్రావకాన్ని తయారు చేసుకుని పిచికారీ చేయొచ్చు. అదేవిధంగా మనం ముందు చెప్పుకున్నాం కదా ట్రైకోగ్రామా కార్డులని, ఆ కార్డులలోని గ్రుడ్డు నుంచి వచ్చే మిత్ర పురుగులు పంటలో హానికరమైన పురుగులను నాశనం చేస్తాయి. వీటిని పరాన్నజీవులని కూడా అంటారు.
ధన్యవాదాలు సార్, మా గ్రామానికి పిలవగానే వచ్చి ఈ కార్యక్రమంలో మాకు మంచి సలహాలు సూచనలు ఇచ్చారు. అదేవిధంగా రసాయన ఎరువులు వాడకం తగ్గించి సేంద్రియ వ్యవసాయంలో ఒక భాగంగా జీవనియంత్రణ పద్ధతుల గురించి చాలా బాగా వివరించారు. మీ సలహాల మేరకు పెట్టుబడి తగ్గించి నాణ్యమైన విత్తనాన్ని ఎన్నుకొని ఎక్కువ దిగుబడి పొందే వంగడాలను గురించి నేర్చుకున్నాము. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. ధన్యవాదాలు.
పరాన్నజీవులను వాడుదాం, పంటలో ఉన్న శత్రుపురులను తరిమికొడదాం, పచ్చిరొట్ట పైర్లను వేసుకుందాం, భూమిని సారవంతం చేసుకుందాం, సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటిద్దాం, రసాయనాల వాడకం తగ్గిద్దాం, నేల ఆరోగ్య పరిరక్షణ, భావితరాలకు తరగని ఆస్తి.
వ్యవసాయం మన పల్లె తల్లి వ్యవసాయం, అధునాతన పద్ధతులకు తోడ్పడుదాం. వ్యవసాయం మన పల్లె తల్లి వ్యవసాయం, అధునాతన పద్ధతులకు తోడ్పడుదాం. చేయి చేయి కలిపితేనే సాగుతుంది వ్యవసాయం, చేయి చేయి కలిపితేనే సాగుతుంది వ్యవసాయం. మన జీవ నియంత్రణ లాభులలో ప్రకృతి సిద్ధమైన పురుగులను పెంచుకుందాం. మన జీవ నియంత్రణ లాభులలో ప్రకృతి సిద్ధమైన పురుగులను పెంచుకుందాం. వ్యవసాయం మన పల్లె తల్లి వ్యవసాయం, అధునాతన పద్ధతులకు తోడ్పడుదాం. ట్రైకోగ్రామా కాడులు క్రైసోపల్ల కానియా, ట్రైకోగ్రామా కాడులు క్రైసోపల్ల కానియా, మిత్ర పురుగుల ద్వారా శత్రుపురుగులను తరిమి కొడతాయి, మిత్ర పురుగుల ద్వారా శత్రుపురుగులను తరిమి కొడతాయి. నాణ్యమైన విత్తనం రైతుకు దృఢ సంకల్పాన్నిస్తుంది, నాణ్యమైన విత్తనం రైతుకు దృఢ సంకల్పాన్నిస్తుంది. జీవామృతాన్ని వాడుకొని నేల తల్లిని సంరక్షించుకుందాం, జీవామృతాన్ని వాడుకొని నేల తల్లిని సంరక్షించుకుందాం. వ్యవసాయం మన పల్లె తల్లి వ్యవసాయం, అధునాతన పద్ధతులకు తోడ్పడుదాం. చేయి చేయి కలిపితేనే సాగుతుంది వ్యవసాయం, చేయి చేయి కలిపితేనే సాగుతుంది వ్యవసాయం.
గృహ విజ్ఞాన తరంగిణి
వినాయక చవితి భారతీయ పండుగలలో ఒకటి. వినాయక చవితి వినాయకుడు పుట్టినరోజు. భాద్రపద శుక్ల చతుర్థి నాడు దేశవ్యాప్తంగా వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి 9 లేదా 11 రోజుల వరకు పూజించి ఆ తరువాత నిమజ్జనం చేస్తారు. చాలా ఉత్సాహంగా 9 నుండి 11 రోజుల వరకు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి వినాయక విగ్రహాన్ని చెరువుల్లో కాలువల్లో నిమజ్జనం చేస్తారు. అప్పటి కాలంలో ప్రజలు బావి, చెరువు, కాలువ లేదా సరస్సులో నీళ్లు తాగేవారు. పూజకు ఉపయోగించే ఆకులు, పువ్వులు, కాయలకు ఔషధ గుణాలుంటాయి. కనుక ప్రజలందరూ వినాయకుణ్ణి వాటితో పాటు నిమజ్జనం చేస్తే నీరు శుద్ధి పొందుతాయని సదుద్దేశంతో ఆ ఆచారాన్ని పాటించేవారు. అయితే వినాయక చవితి పండుగను జరుపుకోవడంలో మన పూర్వీకులు కొన్ని శాస్త్రీయ పద్ధతులను పాటించేవారు. అదేంటంటే వినాయక విగ్రహాలను తయారు చేయడం వేసవిలో ఆగస్టు నెలకు 2 నెలల ముందే ప్రారంభించేవారు. అప్పట్లో పూర్వీకులు చెరువులోని మట్టిని తవ్వి తీయడం వల్ల చెరువు లోతు పెరిగి ఎక్కువ నీటిని నిల్వ చేయగలిగేది. గణేష్ చతుర్థిలో ఉపయోగించే పత్రాలలో కూడా చాలా ఔషధ గుణాలుంటాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మాచిపత్రం చర్మ వ్యాధులకు, నాడీ వ్యాధులు నయం చేయడానికి ఉపయోగిస్తారు. మరియు ఉదర సంబంధిత వ్యాధులకు కూడా ఉపయోగిస్తారు. బృహతి పత్రంను ఆస్తమా, దగ్గు, మలబద్ధకం వంటి వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు. మరియు బాలింత సమయంలో కూడా ఉపయోగిస్తారు. బిల్వపత్రం రక్త విరేచనాలను నివారించడానికి ఉపయోగిస్తారు. ఇది నీటిని కూడా శుద్ధి చేస్తుంది. దూర్వాపత్రంను చర్మ వ్యాధులు, రక్తస్రావం, రక్తహీనత వంటి వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు. ధతూర పత్రంను కీళ్లనొప్పులు, ఉదర, చర్మ వ్యాధులు, జుట్టు పతనం మరియు విషకాటు సమయంలో కూడా ఉపయోగిస్తారు. బదరి పత్రంను జీర్ణ రుగ్మతులను, గాయాలను, రక్త మలినాలను తొలగించడానికి ఉపయోగిస్తారు. అపమర్గ పత్రంను జీర్ణ రుగ్మతుల నివారణకు మరియు విషకాటు సమయంలో కూడా ఉపయోగిస్తారు. తులసి పత్రంను శ్వాసకోశ వ్యాధులు మరియు చర్మ వ్యాధుల నివారణ కోసం వాడుతారు. చూట పత్రంను పగుళ్లకు, గొంతు వ్యాధులకు మరియు మధుమేహం వంటి వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు. కరవీర పత్రంను లెప్రసీ, గాయాలు మరియు జుట్టు పతనం వంటి వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు. దాదిమ్మే పత్రంను విరేచనాలు, వాతం, కఫం వంటి దోషాల నివారణకు వాడుతారు. దేవదారు పత్రంను చర్మ వ్యాధులు, గాయాలకు వాడుతారు. మరువక పత్రంను కీళ్ల నొప్పులు, చర్మ వ్యాధులు, గుండె వ్యాధులకు ఉపయోగిస్తారు. సింధువర పత్రంను వాతం మరియు విష వ్యతిరేక మందులకు ఉపయోగిస్తారు. జాజి పత్రంను చర్మ వ్యాధులకు, నోటికి సంబంధించిన సమస్యలకు మరియు అజీర్తికి ఉపయోగిస్తారు. గంధకి పత్రంను గుండె సంబంధిత, మూలశంక, చర్మ వ్యాధుల నివారణ కోసం ఉపయోగిస్తారు. శమి పత్రంను శ్వాసకోశ సమస్యల నివారణ కోసం ఉపయోగిస్తారు. అశ్వతపత్రం బెరడును అనేక మందుల తయారీలో ఉపయోగిస్తారు. ఇది రక్తస్రావాన్ని కూడా అరికడుతుంది. అలాగే పూర్వం కేవలం మట్టితోనే విగ్రహాన్ని చేయాలనే ఆచారాన్ని కూడా పాటించేవారు. మట్టి సహజ వనరు, భూమి నుండి లభ్యమవుతుంది. మట్టితో చేసిన విగ్రహం మట్టిలో చాలా సులువుగా కలిసిపోతుంది మరియు మట్టిగా మారిపోతుంది. పైగా పూజలందుకున్నది కాబట్టి మట్టిలో కలిసినప్పుడు సాత్వికతను వెలువరిస్తుందని ఒక నమ్మకం. కానీ ఈ రోజుల్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో చేసిన వినాయక విగ్రహాలను వాడుతున్నాం. అది ఏమాత్రం మంచి పదార్థం కాదు. అంతేకాదు, అది నీటిలో తొందరగా కరగదు మరియు అది నీటిలో ఒక పొరను ఏర్పరిచి నీరు భూమిలోకి ఇంకకుండా చేస్తుంది. దీనివల్ల భూగర్భ జలవనరులు తగ్గే ప్రమాదం ఉంది. దీనితో పాటు కృత్రిమ రంగులను ఉపయోగించడం వల్ల కొన్ని మాత్రమే లాభాలున్నాయి. అవేమిటంటే వీటి ధర తక్కువ, బరువు తక్కువ, కావున రవాణా సులభం మరియు ఆకర్షణీయంగా ఉంటాయి. కాబట్టి మనం ఈ కొన్ని లాభాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మరియు కృత్రిమ రంగులతో తయారు చేసిన వినాయక విగ్రహాలను ఉపయోగించడం ఎంతవరకు న్యాయం, అలాగే నీటిలో ఉండే జీవులకు కూడా హానికరంగా మారుతున్నాయి. ఆ నీటిని గనుక ఉపయోగించినట్లయితే అనేక చర్మం, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. కాబట్టి మట్టితో మరియు సహజ రంగులతో తయారు చేసిన వినాయక విగ్రహాలను ఉపయోగించడం వల్ల మన పర్యావరణం దెబ్బతినకుండా ఉంటుంది. మరియు మన పూర్వీకులు ఈ పండుగను ఏ ఉద్దేశంతో జరిపారో అదే విధంగా మనం మన పండుగను జరుపుకుంటే మన తరువాత తరాలకు మన సంప్రదాయంపై గౌరవం ఏర్పడుతుంది. మరి ఈ మట్టి మరియు సహజ రంగులతో తయారు చేసిన వినాయక విగ్రహాలు ఎక్కడ దొరుకుతాయి అనుకుంటున్నారా? అవి ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని నేచురల్ డ్రై ప్రాసెసింగ్ మరియు ఇంక్యుబేషన్ సెంటర్లో దొరుకుతున్నాయి. వీటిలో చిన్న నుండి పెద్ద సైజ్ విగ్రహాలు కూడా లభిస్తాయి. ఈ నేచురల్ డై ప్రాసెసింగ్ సెంటర్లో ఎలాంటి కృత్రిమ రసాయనాలను ఉపయోగించకుండా చెట్ల ఆకులు, పువ్వులు, బెరడు, వేర్లు, జిగుర్లు ఉపయోగించి తయారు చేసిన సహజ రంగులనే మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలకు అద్దడం వల్ల అవి సహజ కళతో మరియు ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా పర్యావరణానికి ఎటువంటి హాని కలుగజేయవు. ఈ సహజ రంగులను వివిధ మొక్కల భాగాల నుండి తయారు చేస్తారు. అవేమిటంటే మోదుగ పువ్వు, కొండబూరుగ, బంతి పువ్వు, కాస్మోస్ పుష్పం, అనచంద్ర, శంకు పువ్వు, కుసుంబ పువ్వు, నూరు వరహాలు, పెద్ద తురాయి, దాలియా పువ్వు, బంగారు పువ్వు, చిలకముక్కు పువ్వులలో ఎరుపు, ఆరెంజ్, పసుపు వర్ణాలనిచ్చే వర్ణద్రవ్యం ఉంటుంది. కనుక ఆయా రంగులు వాటి మేళవింపుతో వివిధ ఛాయలు తయారు చేసుకోవచ్చు. అలాగే కస్తూరి పసుపు, తెల్లమద్ది, నల్లతుమ్మ, రావి చెట్టు, పనస, ఇవరు మామిడి, మామిడి, యూకలిప్టస్, ఆక్రోటు చెట్టు, సింధూర వృక్షం, జీడి మామిడి, సరుగుడు చెట్టు, వేప, రేలబెరడు, ఎర్రచందనం, పచ్చ సుంకేశుల బెరల నుండి ఎరుపు, పసుపు కలగలిపిన బ్రౌన్ రంగు తయారవుతుంది. అలాగే వేప ఆకు, క్రోటన్ చెట్లు, పులికంప, టేకు ఆకులు, గలగరాకు, నీలిమంద ఆకులు, నల్ల నేరేడు ఆకులు, లిల్లీ ఆకులు, గోరింటాకు ఆకులు, క్రోటన్ చెట్లు, చేమగడ్డ ఆకుల ద్వారా ఆకుపచ్చ, పసుపు, బ్రౌన్ రంగులు చేసుకోవచ్చు. దానిమ్మ తొక్క నుండి పసుపు రంగు వస్తుంది. నీలిమొక్క ప్రతి భాగం నీలిరంగునిస్తుంది. అనాట గింజల నుండి ఆరెంజ్ రంగు తీయవచ్చు. బీట్రూట్ నుండి ముదురు గులాబీ రంగు వస్తుంది. ఇప్పటికే చాలా స్వచ్ఛంద సంస్థలు, కొంతమంది విద్యావంతులు ఇలాంటి పర్యావరణ రహిత వినాయక విగ్రహాలను కొని ఉపయోగించి మిగిలిన వారిని ప్రోత్సహించి వారు తమ బాధ్యతను నిలబెట్టుకుంటున్నారు. మనమందరం కూడా ఈ మట్టి మరియు సహజ రంగులతో తయారు చేసిన వినాయక విగ్రహాలను వాడేలా ప్రోత్సహిద్దాం. ఈ పర్యావరణం మనందరిది. దీన్ని కాపాడడం మనందరి బాధ్యత. కావున మనం సహజ రంగుల వినాయకునితో సహజంగా పండుగను జరుపుకొని పర్యావరణాన్ని కాపాడుదాం.
ఆరోగ్య రుచులకు స్వాగతం. ఈ వారం మన ఆరోగ్య రుచులలో స్టీమ్డ్ క్యాబేజీ మరియు పచ్చిబటానీ తయారీ విధానం తెలుసుకుందామా? శ్రోతలు పెన్ను పుస్తకంతో సిద్ధంగా ఉంటే కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో ఒకసారి వినేద్దాం. స్టీమ్డ్ క్యాబేజీ మరియు పచ్చిబటానీ తయారీకి కావలసిన పదార్థాలు: సన్నగా తరిగిన క్యాబేజీ 2 కప్పులు, పచ్చిమిర్చి 3, పచ్చిబటానీ 1/2 కప్పు, అల్లం పేస్ట్ 1/2 టీ స్పూను, ఉప్పు తగినంత, ఆవాలు 1/2 టీ స్పూను, కరివేపాకు 4 రెబ్బలు, పసుపు కొద్దిగా, నూనె 2 స్పూన్లు. అందరూ రాసుకుంటున్నారు కదా? మీ అందరి కోసం కావలసిన పదార్థాలు మరోసారి శ్రోతలు సరిచూసుకోండి. సన్నగా తరిగిన క్యాబేజీ 2 కప్పులు, పచ్చిమిర్చి 3, పచ్చిబటానీ 1/2 కప్పు, అల్లం పేస్ట్ 1/2 టీ స్పూను, ఉప్పు తగినంత, ఆవాలు 1/2 టీ స్పూను, కరివేపాకు 4 రెబ్బలు, పసుపు కొద్దిగా, నూనె 2 స్పూన్లు. ఇక మనం తయారీ విధానంలోకి వెళ్ళిపోదామా? పాన్లో నూనె వేడి చేసి ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు, అల్లం పేస్టు, పసుపు ఒకటి తర్వాత ఒకటి వేసి వేగించుకోండి. తరువాత క్యాబేజీ, పచ్చిబటాని వేసి 1/2 కప్పు నీళ్లు పోసి మూత పెట్టండి. సిమ్లో 15 నిమిషాలు ఉడికించి గరిటతో కలపండి. ఇప్పుడు ఉప్పు కలిపి మళ్ళీ మూత పెట్టి 15 నిమిషాలు ఉడికించి ఆపేయండి. దీనిపై తగినంత కొత్తిమీర చల్లుకోవచ్చు. సిమ్లో పెట్టి ఉంచడం వలన క్యాబేజీ వేగడంతో పాటు స్టీమ్ అవుతుంది. దీనివల్ల పోషక విలువలు పోకుండా ఉంటాయి. క్యాబేజీకి స్వతహాగా ఉండే వాసన కూడా తగ్గుతుంది. ఈ కూరను సలాడ్లాగా లేదా చపాతీతో గాని తింటే బాగుంటుంది. అంతేనండి, రుచికరమైన స్టీమ్డ్ క్యాబేజీ మరియు పచ్చిబటానీ తయారు అయిపోయినట్లే. విన్నారు కదా, స్టీమ్డ్ క్యాబేజీ మరియు పచ్చిబటానీ తయారీ విధానం. మీ అందరి కోసం తయారీ విధానం మరోసారి: పాన్లో నూనె వేడి చేసి ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు, అల్లం పేస్టు, పసుపు ఒకటి తర్వాత ఒకటి వేసి వేగించుకోండి. తరువాత క్యాబేజీ, పచ్చిబటానీ వేసి 1/2 కప్పు నీళ్లు పోసి మూత పెట్టండి. సిమ్లో 15 నిమిషాలు ఉడికించి గరిటతో కలపండి. ఇప్పుడు ఉప్పు కలిపి మళ్ళీ మూత పెట్టి 15 నిమిషాలు ఉడికించి ఆపేయండి. దీనిపై తగినంత కొత్తిమీర చల్లుకోవచ్చు. సిమ్లో పెట్టి ఉంచడం వలన క్యాబేజీ వేగడంతో పాటు
స్టీమ్ అవుతుంది. దీనివల్ల పోషక విలువలు పోకుండా ఉంటాయి. క్యాబేజీకి స్వతహాగా ఉండే వాసన కూడా తగ్గుతుంది. ఈ కూరను సలాడ్లాగా లేదా చపాతీతో గాని తింటే బాగుంటుంది. అంతేనండి, రుచికరమైన స్టీమ్డ్ క్యాబేజీ మరియు పచ్చిబటానీ తయారు అయిపోయినట్లే. స్టీమ్డ్ క్యాబేజీ మరియు పచ్చిబటానీ పోషక విలువలు మరియు ఆరోగ్య లాభాలు. పోషక విలువలు: విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ కే విలువలు కూడా పెరుగుతాయి. కాపర్, విటమిన్ బి2, జింక్ మరియు ప్రోటీన్, పొటాషియం కూడా పుష్కలంగా లభిస్తాయి. ఆరోగ్య లాభాలు: రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడానికి దోహదం చేస్తాయి. క్యాన్సర్ వ్యాధికి రేడియేషన్ చికిత్స పొందుతున్న వారిని రేడియోధార్మిక కిరణాల నుండి కాపాడే కొన్ని రసాయనాలు క్యాబేజీలో ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పీచు పదార్థాలు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. విన్నారు కదా శ్రోతలు, స్టీమ్డ్ క్యాబేజీ మరియు పచ్చిబటానీ తయారీ విధానం? మరి ఇంకెందుకు ఆలస్యం, త్వరగా చేసేసుకోండి. వచ్చే వారం మరో రుచికరమైన వంటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదములు.
విజ్ఞానగనికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదా. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న: పొడి నేలల్లో రోటోవైటర్ గంటకు ఎంత వేగంతో పనిచేస్తుంది? ఏ 2.5 నుంచి 3.5 కిలోమీటర్లు, బి 5 నుంచి 7 కిలోమీటర్లు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ 2.5 నుంచి 3.5 కిలోమీటర్లు. గత వారం రెండవ ప్రశ్న: రోటోవైటర్ యొక్క దున్నే సామర్థ్యం ఎంత? ఏ 10 ఎకరాలు, బి 5 ఎకరాలు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి 5 ఎకరాలు. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు ఎస్ ఉమారాణి, ఖమ్మం; బి స్వామి, కరీంనగర్; శ్రీమతి అనురాధ వర్మ, మోహన్ వర్మ, హైదరాబాద్; ప్రభాకర్, హన్మకొండ. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎవరూ లేరు. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎవరూ లేరు. వీరందరికీ మా చేను కబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురుచూసే ప్రశ్నలు ఏంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న: ఏ మొక్కలను ఆహార పంటగాను, పచ్చిరొట్ట ఎరువుగాను వాడుతారు? ఏ జనుము, బి పెసర. ప్రశ్న మరోసారి: ఏ మొక్కలను ఆహార పంటగాను, పచ్చిరొట్ట ఎరువుగాను వాడుతారు? ఏ జనుము, బి పెసర. ఈ వారం రెండవ ప్రశ్న: ఆముదం చేనులో పక్షిస్థావరాలు ఎన్ని ఏర్పాటు చేసుకోవాలి? ఏ 8 నుండి 10, బి 10 నుండి 12. ప్రశ్న మరోసారి: ఆముదం చేనులో పక్షిస్థావరాలు ఎన్ని ఏర్పాటు చేసుకోవాలి? ఏ 8 నుండి 10, బి 10 నుండి 12. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1 A అని, బి అయితే 1 B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2 A అని, బి అయితే 2 B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్ మరోసారి 9550704672 కి ఎస్ఎంఎస్ చెయ్యండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతులుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు, ధన్యవాదములు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.